అందరికీ ప్రోగ్రాంలో ఉదయకాలపు శుభాలు తెలియజేస్తున్నాను. దేవుని వాక్యం అది చూద్దాం. లూకా సువార్త 12:21 వచ్చిందని చదువుతున్నాం. లూకా సువార్త 12:21 వచ్చిందని చదువుకుందాం. దేవుని మీదల ధనవంతుడు కాక తన కొరికే సమకూర్చుకుని వాడు అలాగుననే ఉందని చెప్తాను. దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరికే సంస్కృతి వాడు అలాగుననే ఉందని చెప్తాను. దైవాత్మ సహాయం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమకల తండ్రి, సర్వాధికారి మీకు వందనాలు స్తోత్రాలు. మీరు మాకు ఇచ్చిన క్యాస్ట్లైన విధానాన్ని బట్టి ప్రభావాన్ని స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం. మరి నాయనా సెప్టెంబర్లో 17వ తేదీకి మీరు మమ్మల్ని క్షేమంగా ప్రవేశపెట్టారు. మీరు ఏర్పాటు చేసిన అనంతపురం సహవాసాన్ని బట్టి మీకు వందనాలు. సహవాస దినాన్ని ప్రభావ మేము ఆయన ముఖాముఖిగా చూడలేకపోయినా ఈ రీతిగా త్వరలో ఉదయం ఆరాధన కలుసుకుని వారి చేతి ఉంచడానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి పొందినారు. ఉదాసులు శుభ్రైన మీరు వాళ్ళకొచ్చి మీ మాటి మాటలు వాడుకోండి. అయా వచ్చిన తేదీలో కొన్ని స్తోత్రాలు ప్రతి ఒక్కరికి చూపుతుందని నలుపులు తయచేయండి. చీకటి పనిచేయకుండా నిద్ర మొత్తం ఆలోచించకుండా అయా మీరు నాయన మాట్లాడుతుండగా ఇప్పుడు వాసులు దృష్టి తెచ్చుకోకుండా మీరే ఆయన మంత్రి దయచేయమని ప్రార్థన చేస్తున్నా. ప్రతి శోధన ఏర్పరచండి. నిలబెడుతున్న ఎక్కువలు నేర్చుకుంటే మీ ఆత్మ సహాయం కొరకు మారుతుంది. యేసు క్రీస్తు ప్రభు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమె ప్రోగ్రామ్ పిల్లరా అందరికీ వరకున్నారు. రెండు కాలకు శుభాలు తెలియజేస్తున్నాను. మనం చదువుకున్న ఈ వాక్యంలో మరి మరి ఇంకో ఈరోజు వేరే కాదు చెప్పాలనుకున్నాను. ఈ మాటలే గతంలో అనంతపురం ఆత్మీయ కలిపి మూల వాక్యంగా ఏర్పాటు చేసుకుని మరి అది మీటింగ్ కనుక చాలా క్లుప్తంగా ప్లాన్ చేస్తాం. అప్పుడు రాసుకున్న నోట్స్ అప్పుడు చూసిన అంశం అంతా అలా ఉంటే ఈరోజు అనంతపురం సహోదరు నడిపిస్తున్నారని తెలియదు. మళ్ళా ప్రభుత్వంతో ఆ వాక్యాన్ని మీకు పంచుకోవడానికి ప్రేరేపించారు. ప్రభు మనం ఉద్దేశాల సమయంలో అనిశ్చయంగా మాట్లాడబోతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. అదే విశ్వాసంతో మనం ముందు కొనసాగుదాం. మరి ఈ ఉదయకాలం చదివిన వాక్య పోర్షన్ అంటే వాక్య భాగము ఈ 18వ అధ్యాయం కూడా ఈ వాక్యానికి చాలా రిలవెంట్, చాలా దగ్గర సంబంధం ఉన్నది. సరే ఈ 12వ అధ్యాయం 21వ వచనంలో ప్రభు అన్నమాట ఇద్దరు అంటే మనుషుల్లో రెండు రకాల మనుషులు ఉంటారని ప్రభు మాట్లాడుతున్నారు. మొత్తానికి ధనం అంటే అందరికి ఇష్టమే, నాకు ఇష్టమే, మీకు ఇష్టమే. ధనం అంటే ఇష్టం లేని వారు ఎవరు ఉంటారు? కారణం అంటే ధనం చేత మన అవసరతను తీర్చుకోవడం సాధ్యమవుతుంది. ధనం వలన చాలా అవసరాలు మనం తీర్చుకోగలుగుతాం. కాబట్టి ధనం చాలా అవసరం. అయితే దేవుడు ధనవంతుల్లో రెండు రకాల మనుషుల కోసం మాట్లాడుతున్నాడు. ఒకటి లోకంలో ధనవంతుడు, రెండు దేవుల్లో ధనవంతుడు. లోకంలో ధనవంతుడు, రెండు దేవుల్లో ధనవంతుడు. లోకంలో ధనవంతులు మనం తిరుగుదాం, మనం కూడా లోకాలు సంపాదించుకుంటున్నాం. కాబట్టి ఉద్యోగస్తులు కనుక మనకి నేను ధనవంతులు కాదు అని మీరు చెప్పినా నేను చెప్పినా సరే మన అవసరతలు ఖచ్చితంగా తీరుతున్నాయి. మనకు కావలసిన కనీస అవసరతతో పాటు ఆ కొద్దిపాటి సంపాదన కలిగిన వారిగానే మనం ఉన్నాం. అంటే దేవుడు మరి బైబిల్ గ్రంథంలో ధనం కొరకు చాలా ఆయన కఠినంగానే మాట్లాడాడు. అలా కఠినంగా మాట్లాడిన మాటలు మనం కొంచెం ఇష్టపడం కానీ కొన్ని మాటలు మనం బాగా ఇంప్రెస్ చేస్తాయి. ఏంటి ఆ మాటలు అంటే ఆయనే మన ధనవంతులు చేయడానికి దరిద్రుడైపోయాడు అన్నమాట. సరే ఆ మాట చదువుకొని చూద్దాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడి ఉంది, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతుడు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఈ మాట ఎంత ఇష్టమైన మాట. యేసు మనల్ని ధనవంతుడు చేయాలనుకున్నాడట, అదే ఆ వాక్యం చెప్తుంది. ఆయన ధనవంతుడే ఉంది, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం దయచేయను. ఈ మాట ఉంది, ఈ మాట ఏమనిపిస్తుందంటే యేసు తనకున్న ఆస్తి అంతటిని మనకి చేసి మనం ఆస్తి కర్తన చేసేసాడు. ఆయన అంతా ఇచ్చేశాడు కాబట్టి ఏమీ లేని దయచేయడు అన్నట్టుగా ఆ వాక్యం అర్థం వస్తుంది. బయట లేకు మాటలు ఏదో ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును అన్న మాట సాంద్రంగా చదువుకుంటాం. దేవుడు యోగును మొదటి ఆశీర్వదించిన దానికంటే రెండెంతలు ఆశీర్వదించాడు అన్నమాట. దేవుడు అబ్రహాముకి ఆ పశువులను ధనరాశం ఇచ్చి అతన్ని ఆశీర్వదించాడు అన్నమాట మనం చదువుకుంటాం. ఈ మాట చదివినప్పుడు వాస్తవానికి ధనం మనకు అవసరం, ధనం వలన చాలా అవసరం తీరితే నా దేవుడు నన్ను ధనవంతుడు చేస్తాడు అన్న ఆశ కలిగి ఉండటము ఏ తప్పు కాదు. అయితే మనం ఈరోజు చదువుకున్న ఈ వాక్య భాగం లూకా సువార్త 12:21లో దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకే సమకూర్చుకోని వాడు అలాగునని ఉండును అన్నాడు కదా. ఎలాగుంటాడు అన్నాడు, ఎలా ఉంటాడు అన్నాడు అంటే 10వ వచనం చదవాలి. 20వ వచనం, అయితే దేవుడు వెళ్ళివాడా, ఈ రాత్రి ప్రాణాన్ని అడుగుచున్నారు, నీ సిద్ధపరిచినవి ఎవరు వదనని అతనితో చెప్పాను. ఆయన అంటాడు కేవలం లోకంలోనే ధనవంతుడు అయితే, దేవుల్లో ధనవంతుడు కాకపోతే, దేవుల్లో ధనవంతుడు కాకపోతే, లేకపోతే పరలోకంలో ధనాన్ని కూర్చుకోకపోతే ఎప్పుడు పిలుస్తూ తోడతాడో తెలియదు, ఎప్పుడు పరలోక పిలిపిస్తుందో తెలియదు, ఎప్పుడు వెళ్ళిపోతాస్తుందో తెలియదు, ఎప్పుడు అమాంతంగా అనుకోని ప్రమాదం సంభవిస్తుందో తెలియదు. అప్పుడేమవుతావు, నిర్లోడు అవుతావు. అంతా ఉంటది అనుభవించడానికి ఆయుష్ ఉండదు, అంతా ఉంటది అనుభవించడానికి ఆరోగ్యం ఉండదు, నువ్వే ఉండవు. అప్పుడు నీకు నీ ఎలాంటి వాడు అంటే నిర్లోడివి అన్నాడు. అదే విధి దేవుడు ధనాన్ని ఇస్తాడు కదా, దేవుడు మరొకరికి ధన దరిద్రుడైతే మనం ధనవంతుని చేశాడు కదా, మరి అలాంటప్పుడు ధనవంతుని వెళ్ళి వాడాలని చూశాడంటే మనం ఈ స్పష్టత కలిగి ఉండాలి. మనుషుల్లో ధనవంతులు అందరూ ధనం ఆశించేవారు రెండు రకాలు. ఒకటి, దేవుల్లో ధనవంతులు చాలా తక్కువ మంది. రెండు, లోకంలో ధనవంతులు అందరూ వారు. దేవుల్లో ధనవంతుల కోసం ఆయన మాట్లాడుతున్నాడు, లోకంలో ధనవంతుల కోసం మాట్లాడుతున్నాడు. ఒక మాట అయితే అన్నాడు ఇచ్చాడు. మన ఉదయకాలం ఎప్పుడైనా కఠినమైన మాటతో అరే ఎర్రుడా అన్నాడు. ఎర్రుడు అంటే ఇది అర్థం కలిగి ఇంగ్లీష్ పెట్టి అరే ఫూల్ అంటాడు. నువ్వు పిచ్చుడు, నువ్వు ఎర్రుడు, నీకు బుద్ధి లేదు, నీకు జ్ఞానం లేదు అన్నట్టుగా ఉంది అన్నమాట. మనం ఇప్పుడు ఉదయకాలం వాక్యపఠనం చేశాడు కదా సహోదరుడు, ఎందుకంటే ఆయన వాక్యపఠనం చేయాల్సింది 1:14. అయితే మనకు అవసరమైన మాటలు ఉదయం చదివించాలనుకున్నాడు కాబట్టి దేవుడు అక్షయంతో చదివించాలనుకుంటున్నాను. సరే అధ్యాయంలోనే ఆయన ఇలా అన్నాడు చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు. 18వ వచనం నుంచి ఒక మాట రాయబడింది. ఎవరి మాట, ఎవరి వ్యక్తి అంటే మనం అక్కడ రాయబడ్డ మాటలో మన తెలుసు 22 యేసు విని మీకు ఇంకా ఒకటి కొత్తగా ఉన్నది, మీకు కలిగినవన్నీ అన్ని దేవునికి ఇచ్చే. అదేంటి, నేను ఇష్టాన్ని దాచుకోనకుండా నీకున్నది అందేస్తాను. ఆ మాట ఆ యవనస్తుని కలవరపరిచింది, ఆ మాట ఈ ఉదయకాలం మనల్ని కూడా కలవరపరుస్తుంది. వాక్యంలో ఉన్న ఈ మాటలు మనం తప్పకుండా ఆలోచించాలి. మీకు కలిగినవన్నీ అన్ని దేవునికి, అప్పుడు పరలోకం అనేది ధనం కలిగిన లోకంలో ధనవంతుడు, పరలోకంలో ధనవంతుడు. నేను లోకంలోనూ ధనవంతులు అవుతాను, పరలోకంలో ధనవంతులు అవుతాను అని చెప్పుకోదాన్నట. ఇక్కడ కోల్పోవాలి, అక్కడ సంపాదించుకోవాలి. ఇక్కడ మనం అమ్మేయాలి అన్న మాట చదువుతున్నాం. ఆయన అన్నాడు, అప్పుడు పరలోకంలో నీకు ధనం కలగను, నేను వచ్చిందని గమనించుకుని అర్థం చేస్తాను. అతడు మిక్కిన ధనవంతుడు ఎక్కడ? భూమి మీద. ఎక్కడ? భూమి మీద. మిక్కిన ధనవంతుడు కనుక ఈ మాట విని మిక్కిన రసన పడగట్టుగా నిన్ను మెచ్చుకున్నాడు. మీరు అలా మాట్లాడితే ఎలా ఏం చేసి మెచ్చుకుంటారుగా? అవును, యేసుక్రీస్తు ప్రభువు ఆయన టెన్షన్తో ఎదురు ఎలా మాట్లాడతాడు? మనకు కామర్సినట్టు ఎక్కువ ఉంది కాబట్టి మనం చాలా పాలిసీగా మాట్లాడతాం. ఎవరిని గుర్తించకూడదు, ఎవరిని బాధపెట్టకూడదు, అందరినీ జీవించాలి, అందరినీ ఆశీర్వించాలి. అమ్మా గాడ్ బ్లెస్ యూ, నానా గాడ్ బ్లెస్ యూ, ఎంత బాగుంటుందో కదా. ఆయన వేసాడు అమ్మే అన్నది ఎవరిని ధనవంతుని ఎంత అంత ఏమి ఇక్కడే రసన పడేట. అప్పుడు ప్రభు ఇరవై నాలుగు వచ్చిన అన్నాడు, యేసు ఆత్మను చూచి ఆస్తి గలవారు దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం. ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించుట కంటే సూది రాజ్యంలో ఉంటుందిట సులభమని చెప్పాను. ఇది విలువడు అలాగైతే ఎవడు రక్షణతో ఉండగలరు? పాము ఎంత కష్టంగా మాట్లాడితే ఎవరిని మనసు తీసుకుంటారు, ఎవరు రక్షించబడతారు కదా? అందరికీ కష్టమే, అందరికీ కష్టమే, నాకు కష్టమే. అయితే వాక్యం సత్యం కనుక, వాక్యం జీవం కనుక, వాక్యానుసారంగా జీవించిన వారే దేవుని రాజ్యం స్వతంత్రించుకుంటారు కనుక తప్పకుండా ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి, ఎందుకు ఆచరించాలి. కాబట్టి మనం ఈ లూకా సువార్త 12:21లో దేవుని ఎడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు లేనివాడు. మీరు లూకా సువార్త 18:1లో ధనవంతుడు పరలోకం దేవుని రాజ్యంలో ప్రవేశించుట ఎంతో దుర్లభం అన్నాడు. మరి అయితే 2 కొరింథీయుల పత్రిక 8:9 ఏమన్నాడు? మనల్ని ధనవంతులు చేయాలని చెప్పి ఆయన దరిచేడు అయిపోయాట. అంటే అర్థం ఏంటి? ఇలా అంటాను, లేదు లేదు, ఆ మాట అలాగే తీసుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు ధనవంతులు చేయడానికి వచ్చాడనుకుంటే ఒకసారి యేసుక్రీస్తు ప్రభుకి మీరని దీవులు ఎవరు? యేసుక్రీస్తు ప్రభుకి అత్యంత ఆప్తులు ప్రియులు ఎవరంటే ఈ 12 మంది శిష్యులు. ఈ 12 మంది శిష్యుల్లో అందరికంటే మనం బాగా వినపడే పేర్లు ఒక అంటే కొన్ని తీరు ఎవరు ఉంటారంటే ముగ్గురు ఉంటారు. ఎవరు? పేతురు, యోహాను, యాకోబు. కానీ 12 మందినైనా ఆర్థికర్తం చేయాలి, 12 మంది చేయకపోయినా ఎన్న సర్కిల్లో ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరగా ఉంది, ఆయన రెండును ఆనుకున్నవాడుగా వ్యవహాన్ పిలవబడ్డాడు. కానీ వ్యవహాన్ ఏమైనా ధనవంతులు చేసేదా? దేవుడు పంపించాడు. కానీ యాకోబునైనా ధనవంతులు చేసేదా? చిరచ్ఛేదన చేయించాడు. కానీ పేతురు మీద ధనవంతులు చేసి తలకిందులుగా తెలియజేయించాడు. ఇంకేం సంపాదించుకున్నారు వాళ్ళు? ఏం సంపాదించుకున్నారు? మరి ఈ మాటకి అర్థం ఏంటి? ఆయన ధనవంతుడై ఉండి తన దరిద్రం వలన మనం ధనవంతుడు కావాలని, మనం నిమిత్తం దరిద్రుడు అయినన్న మాటకి అర్థం ఏంటి? యేసుక్రీస్తు ప్రభుకి ఏమైనా ఉందంటే అదన్నాడు, ఆకాశ పక్షులు కూలున్నాయి, మెక్కలకి బొడిగలున్నాయి, నాకు కనీసం జిల్లు లేదు, పాక లేదు, పల్లె లేదు, తలవాల్చుకుని చూడలేదు అన్నాడు. మరి ఏం ఇచ్చాడు ఆయన? ఏ విషయంలో ధనవంతులు చేశాడు ఆయన? ఎందుకు యేసుక్రీస్తు నమ్మాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువును మనం వెంబడించాలి? నేను అనుకుంటాను ఐదే సహోదరులు అందుకే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించట్లేదు ఏమో అనుకుంటాను. వాళ్ళ దేవుడికి అయితే బంగారు గది ఉంది, బంగారు కెరియర్లు ఉన్నాయి, బంగారు కాచుకుండలాలు ఉన్నాయి, బంగారు రథాలు ఉన్నాయి, బంగారు సింహాసనాలు ఉన్నాయి. యేసుక్రీస్తు కూడా లేదు. ఆయన దగ్గరే లేకపోతే ఆయన మాకేమి ఇస్తాడు అనుకున్నారేమో, అందుకే అభ్యంతరం పడుతున్నారేమో. ఆయన ఆయన చూడడానికి ఆయన దగ్గర ఏమీ లేదు. మరి దేవుడు ధనవంతులు చేయడానికి వచ్చాడు ఆయన. చూద్దామా కొన్ని మాటలు దేవుని వాక్యం ఉంటుంది. యాకోబు పత్రిక యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం చదవాలి. నా ప్రియ సహోదరులారా, ఆలకించుడి ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు అన్నాడు. మన భాగ్యవంతులమే ఎందులో? విశ్వాసంలో, పరలోకంలో, ఆత్మీయ విషయాల్లో అన్నాడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు భాగ్యవంతులు గాను తనను ప్రేమించే వారికి తాను వాగ్దానం చేసిన రాజ్యంలో వారసులుగా ఉండకు దేవుడు ఏర్పరచుకున్నాడు అన్నాడు. అవును, విశ్వాసంలో మనం భాగ్యవంతులమాట, విశ్వాసంలో మనం భాగ్యవంతులమాట. ఇంకొక మాట ఇలా అంటాడు ఆయన, చూడండి, ఎఫెసీ పత్రిక మొదటి అధ్యాయము 3వ వచనం చదవాలి. మన ప్రభువైన యేసు క్రీస్తు యొక్క తండ్రి అయిన దేవుడు స్తుతింపబడిన గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించను. ఆయన మనల్ని ఆశీర్వదించడట. అవునా? అవునని రాసిన వాళ్ళుగా మనం స్పష్టంగా చదువుకున్నాగా. ఏంటి మనల్ని ఆశీర్వదించాడు? అవును, ఎక్కడ ఆశీర్వదించాడు? ఏమిటి ఆశీర్వదించాడు? ఎలా ఆశీర్వదించాడు? చూడండి ఏమంటున్నాడు అక్కడ, పరలోక విషయంలో ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములు అన్నాడు. అక్కడ ఉంది యాకోబు పత్రిక 2వ అధ్యాయంలో విశ్వాస విషయంలో భాగ్యవంతులు అన్నాడు. ఎపిసీ పత్రికలో పరలోక ఆశీర్వాదాలు, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు అన్నాడు. సరే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదు ఆరు చదువుకుందామా. క్రీస్తుని గురించిన సాక్ష్యము మీరు స్థిరపరచబడినందున ఆయన ముందు మీరు ప్రతి విషయంలోనూ, అనగా సమస్త ఉపదేశంలోను సమస్త జ్ఞానములోను ఐశ్వర్యవంతులవుతుంది అన్నాడు. ఏ విషయంలో ఐశ్వర్యవంతులు అంట? ఉపదేశంలో వాక్యం అనే ధనాన్ని మనకి ఇచ్చాడు. సమస్త జ్ఞానం, పరలోక సంబంధమైన జ్ఞానం అనే ధనాన్ని మనకి ఇచ్చాడు. ఉపదేశంలో ఐశ్వర్యవంతులము, జ్ఞానంలో ఐశ్వర్యవంతులను అంటాడు. రోమపత్రిక 15వ అధ్యాయం 29వ వచనాన్ని చదివితే ఇలా అన్నాడు ఆయన, నేను మీ వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వచ్చినది ఎరుగుదును అన్నాడు. నేను వచ్చినప్పుడు ఆ ఆశీర్వాదాలు మూటగట్టడం తీసుకొస్తానన్నట్టుగా మాట్లాడుతున్నాడు. మనం వద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వృత్తులను ఎరుగుదును అన్నాడు. అక్కడ ఆశీర్వాద అన్నక్కడ పుట్టినట్లో 5 కింద ఏరాశాడు, సువార్త ఆశీర్వాదముతో అన్నాడు. ఆశీర్వాదము సువార్తే అన్నాడు. వాక్యం అనే ధనము అన్నాడు. ఉపదేశం అనే ధనము అన్నాడు. ఈ డిస్టాన్షన్ మనకి అర్థం కావాలి. పాత నిబంధనలో దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? వస్తు సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. కొత్త నిబంధనలో దేవుడు ఇచ్చాడు. ఏమిచ్చాడు? పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇచ్చాడు. ఈ కొత్త నిబంధనలో మరి ధనవంతుడు చేయలేదా అంటే ధనవంతుడు పరలోక రాజు రాడు అనేది. ధనవంతుడు పరలోక రాజును రాడు అనేది అంటే నేను ఆశీర్వదించేవాణ్ణి అని చెప్పడానికి, నేను ఇచ్చేవాణ్ణి అని చెప్పడానికి పాత నిబంధనలు ఇచ్చి చూపించాడు. కొత్త నిబంధనలు ఏం చేశాడంటే దీన్ని తన ఆశ గతించిపోతున్నాయి. కనుక గతించిపోని ఆశీర్వాదం, గతించిపోని ఆస్తి, అక్షయ ధనాన్ని నీకు ఇస్తాను అంటున్నాడు కొత్త నిబంధనలో. కాబట్టి మనం పెరుగుతున్న మన ఆయుష్ 60 సంవత్సరాలు చెప్పడానికి కూడా ధైర్యం లేదు మనకి. 60 సంవత్సరాలు ఆస్తి అంతా తూచుకొని మన ఆయుష్ లేకపోతే ఏమవ్వాలి? అక్కడ లోకాసన్నట్టుగా ఎవరు దూరం అవ్వాలి? అంతా కష్టపడి అంతా సంపాదించుకొని అంతా వదిలిపెట్టి వెళ్ళిపోయే విరులు అవ్వాలి? అలాంటి విరులుగా కాక జ్ఞానవంతులుగా మనం ఉండాలని, ఆయన మాట్లాడుతున్న మాట అది. కాబట్టి ఈ లూకా 18:21 దేవుని యెడల ధనవంతుడు కాక తన కొరకు సమకూర్చుకునేవాడు వెర్రివాడు అనడానికి కారణం ఏంటో కొన్ని వాక్యాలు చదువుకుందాం. ఆ తర్వాత 12 ఈ పారాగ్రాఫ్ మీద మాక్సిమం ఉండాలని ఆశపడుతున్నాం. 12 నుంచి మాట్లాడతాను. మీరు 12 దాకాల్సిన అవసరం ఉండదు. ఎప్పుడైనా మనకు కొంచెం సబ్జెక్ట్ క్లారిటీ లేకపోతే కొన్ని వాక్యాలని మనం ఆధారం చేసుకోవాల్సి వస్తే అప్పుడు మాత్రమే మనం ఈ అధ్యాయం దాకా బయటకు వెళ్తాం, లేకపోతే ఈ అధ్యాయంలోనే ఉంటాం. సరే ఎందుకు ఆయన ఇంత కఠినంగా గా మాట్లాడాడు, ఎందుకు ఆయన కోపం వచ్చేసిందంటే 13 యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఏంటి ఆ కేసు చూడండి, లోకాస్ వార్త 12:13 ఆ జన సమూహంలో ఒకడు బోధకుడా చిత్రాచితమున నాకు పాలు కంచి కట్టవల్లని నా సహోదరుడితో చెప్పుమని ఆయన అడగగా. ఏమండి, మనం పోలీసులు కదా, మనం ఎవరికైనా ఏదైనా చర్చికి వెళ్ళామనుకోండి, దగ్గరికి వచ్చి అయ్యగారు వాక్యం చాలా బాగా చెప్పారు, మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి, మీ ఫోన్ నెంబర్ తీసుకుంటారు, ఎందుకంటే వాక్యం బాగా చెప్పామని కాదు, ఆయనకేదో పోలీస్ కేసు ఉంటుంది, ఆయనకేదో ఆస్తి ధర ఉంటుంది, ఆయనకేదో ఫ్యామిలీ ధర ఉంటుంది, డాక్యుమెంట్ చూడగానే రావడం గుర్తొస్తుందట, పోలీసులు చూడగానే కష్టం గుర్తొస్తుందట, ఆ కష్టాలు తీర్చుకోవడం కోసం ఫోన్ నెంబర్ తీసుకుంటారు. రేసు తీసుకు ప్రభు కూడా ఆయన ఆయన ఆ ప్రాంతానికి వెళ్ళగానే ఆ వ్యక్తి అనుకున్నాడు, యేసు అంటే చాలా పాపులర్ కదా, చాలా పెద్ద మనిషి కదా, యేసుక్రీస్తు ప్రభు మాట అందరూ వింటారు కదా, ఆయన మాట నా తమ్ముడు వింటే నా పాపం పాలువైపోద్ది అనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఒక విన్నపం చేస్తున్నారు. ఏం కాదు విన్నపం, అయ్యా మా నాన్నగారు ఆస్తి ఉంది, మా నాన్న ఆస్తి నాకు నా తమ్ముడికి రావాలి, అయితే మా తమ్ముడు వాడు అమ్మూరికి నా వాటా కూడా వాడే లాగేసుకుంటున్నాడు, మీరు కొంచెం మా ఆస్తి ప్రకారం తీరుస్తారా అని ఆయనకి మనం చేశాడు. అదే వాక్యం యొక్క అర్థం, చిత్రార్జితుల్లో నాకు పావులు పంచి పెట్టవాలని నా సహోదరుడితో చెప్పు అని ఆయన అడిగాడు. ఏసు తీసుకోవాలి, ఇది సింగిల్ మ్యాటర్, ఇది ల్యాండ్ ఆర్డర్ మ్యాటర్ కాదు, మీరు కోర్టుకి వెళ్ళి అప్రోచ్ అవ్వాలి, నా దగ్గర రాకూడదు అంటాం కదా, అలాగే అన్నాడు ఆయన. 14 ఆయన ఓడి నీ మీద ఏర్పడిగా నేను పంచి పెట్టువానిగా నేను నన్ను ఎవరు నియమించను. ఏమన్నాడు ఆయన, చెప్పి ఏమని చెప్పాలి, లేదురా బాబు ఈ విషయం కుదరదలేని చెప్పాలి, లేకపోతే చేయమని చెప్పాలి, చేస్తే చేస్తానని చెప్పాలి, చేయకపోతే చేయమని చెప్పాలి, దానికి పెద్ద హెచ్చరిస్తాడు ఆయన. ఏంటి వచ్చి మా గొడవ తీర్చండి హెచ్చరిస్తావా, అవును నువ్వు రావడం కాదు నా దగ్గరకు వచ్చే బ్రాంచ్ అనుకుంటే నేను పాలకు నుంచి పని పట్టుకొని నా ఐశ్వర్యాన్ని వదిలిపెట్టి నా సింహాసనాన్ని వదిలిపెట్టి ఆ మహిమను వదిలిపెట్టి భూలోకానికి వచ్చిన దేని కోసం, మీ ఆస్తులు గొడవ తీర్చడానిక, మీ ఆస్తులు పంచడానిక, మీకు డబ్బులు పంచడానిక, నేను పాలకు నుంచి భూలోకానికి వచ్చిన దేని కోసం వచ్చాను అని అర్థం కాక, అందుకే మనం కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఎలా చేశామంటే ఆపడలు మొక్కునేవాడు, అవసరాలు తీర్చేవాడు, అప్పులు తీర్చేవాడు, లోన్లు పుట్టించేవాడు, డబ్బులు ఇచ్చేవాడు, అలాగే చేస్తున్నాం. కానీ నా బైబుల్లో రాయబడ్డ బైబుల్లో కనబడుతున్న యేసు అలాంటి వాడు కాడు. అందుకే ఓయి అన్నాడు, ఈ ఓయి భాషలో మాట్లాడుతూ ఊరి ఓయి కాదు ఊరే అని ఉంటాడు ఆయన, ఊరే అని పిలుచుంటాడు. ఏంటి అర్థం ఏంటి, ఏంటి ఏమనుకుంటున్నాను నన్ను ఎందుకోసం వచ్చాలనుకుంటున్నారు అక్కడి నుంచి ఇక్కడికి, మీ ఆస్తులు పంచడానిక, మీ అప్పులు తీర్చడానిక కాదు అది అన్నాడు అంటున్నాడు. 15 చూడండి, మరియు ఆయన వారితో మీరు ఏ విధమైన లోభమునకు ఎడనీయక జాగ్రత్త పడుది అన్నాడు. రెండవ మాట ఏమనిస్తాడు, ఆయనకి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఇష్టం లేకపోతే ఏదైనా క్యాష్ ట్రాన్సాక్షన్ ఇన్వాల్వ్ అవుతారంటే ఏ విధమైన లోభం కూడా మీకు ఛాన్స్ అవుతున్నట్టున్నాడు. ఏ విధమైన లోభానికి మీరు అవకాశం ఇవ్వద్దు, చాలా స్పష్టంగా ఏసు మాట్లాడుతున్నాడు. ఏ లోభం అంటే అర్థం ఏంటి, ధనాశ కదా, ధనాశ అది స్థిరాశ చరాశ ఉద్యోగం ఏదైనా సరే ఏ విధమైన లోభానికి మీరు అవకాశం ఇవ్వద్దు అంటారు. అంటూనే అపకుమారి ఎలాగనేశాడు. ఏమన్నాడు కలిగిన వచనంలో, ఒకరి కలిగి విస్తరించుట వారి జీవానికి మూలము కాదు అంటాడు. ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, ఒకరి ఆస్తి విస్తరించుట వారి జీవానికి మూలము కాదు. మనం ఈ టాపిక్ గుర్తు పెట్టుకోవడానికి పాయింట్స్ గా రాసుకుంటే బాగుంటుంది అన్నాను. సైట్కి రాసుకునే వారు దేవుని దగ్గర ధనవంతుడైనా అని రాసుకోండి. ఇప్పుడు దాకా నేను చెప్పిన పాట వచ్చి యేసు మనల్ని ధనవంతులు చేయడానికైనా పరమవంతుడు వచ్చింది. మొదటి భాగంగా యేసు మనల్ని ధనవంతులు చేయడానికైనా పరలోకం నుంచి భూలోకానికి వచ్చింది అంటే కాదు అనే వాక్యం మనం చూసుకుంటూ వచ్చాం. రెండో మాట, ధనము జీవానికి మూలం కాదా అని రాస్తున్నాం. ధనము జీవానికి మూలము కాదా అని రాస్తున్నాం. ఎందుకు కాదు? జీవమే ధనమే సర్వము అని లోకం నమ్ముతుంది. ధనమే సర్వము అని లోకం నమ్ముతుంది. మరి ఏమంటాం, ఉద్యోగం ఉంది కాబట్టి నేను బతుకుతున్నాను, ఉద్యోగం ఉంది కాబట్టి నా కుటుంబాన్ని పోషించుకుంటున్నాను, ఉద్యోగం ఉంది కాబట్టి నా పిల్లలు చదివించుకుంటున్నాను, ధనం ఉంది కాబట్టి మేము సజీవ లెక్కల్లో ఉన్నాం. అంటే మన మన నాడ అర్థం ఏంటి? డబ్బు మీదే మనం బ్రతుకుతున్నాము అని చెప్తున్నాం, ఉద్యోగం వలనే మనం బ్రతుకుతున్నాము అని చెప్తున్నాం. మన ప్రభు ఏమన్నాడు? జీవానికి కలిమి విస్తరించుట మూలము కాదు అన్నాడు. కలిమి అంటే సంపదలు. కలిమి జీవానికి మూలం కాదా? కాదు అన్నాడు. ఇంకా మాట అన్నాడు ఆయన. మనమేమో అవును అనుకుంటున్నాం, ఆయన కాదు అన్నాడు. మనం అవును అనుకుంటున్నాం కనుక మనం సరిదిద్దడానికి ఆయన మాట మాట్లాడుతున్నాడు. ఆయన మనం సరిదిద్దడానికి మాట మాట్లాడుతున్నాడు. మనం బ్రతుకుతున్నామంటే ఉద్యోగం చేయాలి, మనం బ్రతకాలంటే వ్యాపారం చేయాలి, మనం బ్రతకాలంటే సంపాదించుకోవాలి, మనం బ్రతకాలంటే కలిగి కలిగి ఉండాలి అని మనం అనుకుంటున్నాం. ఆయన కాదు అంటున్నాడు. ఇంటికి మనకి ఆయనకి అండర్స్టాండింగ్ లోపం ఎక్కడ? అది ఆజ్ఞను మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఏడవ వచనం చూడండి, మీ తలవెంట్రుకులన్నీ లెక్కింపబడి ఉందని అన్నాడు. అవును, మాకు లెక్క లేదు కానీ లెక్కేత. ఎందుకు మాట్లాడాడు? ఆరో వచనం, ఐదు పుచ్చుకులు రెండు కాసులకు అమ్ముబడింది కదా, ఐదు వాటిలో ఒకటైనను దేవుని ఎదుట మరవబడదు. నీ తల వెంటుకులన్నీ లెక్కింపు పడి ఉన్నది భయపడుకుని నీవు అనేకమైన పుచ్చుకుల కంటే శ్రేష్ఠులు కారా అన్నాడు. ఏమంటాడు ఆయన? నా లెక్కలో ప్రతి పుచ్చుకుండే వాటి ప్రాణం పోవాలన్నా అవి మనుషులకు ఆహారం అవ్వాలన్నా నేను అనుమతి ఇవ్వాలి, అప్పుడే దొరుకుతాయి, అప్పుడే మనకు ఆహారం అవుతాయి అన్నాడు. పుచ్చుకుల విషయంలో లెక్కలు కానీ ఈ విషయానికి వచ్చేసరికి మరింత ఎక్కువ నాకు శ్రద్ధ ఉంది. నీకు తెలుసో లేదో కానీ నీ వెంట్రుకులు కూడా నాకు లెక్కే. పిచ్చుకుల విషయంలోనే ఇంత శ్రద్ధ తీసుకుని నేను నీ విషయంలో శ్రద్ధ తీసుకోలేను అనుకుంటున్నావా అన్నాడు. అక్కడ అన్నాడు, అరే బాబు, ఈ సృష్టిలో ఎన్ని జాతుల పక్షులు ఉన్నాయి, వాటన్నిటికి బాబు నేనే, వాటన్నిటి పోషకులు నేనే అన్నాడు. ఈ సృష్టిలో ఎన్ని రకాల భూ జంతువులు ఉన్నాయి, వాటన్నిటికీ తండ్రి నేనే, పోషకులు నేనే. ఈ సృష్టిలో ఎన్ని రకాల జలచరాలు ఉన్నాయి, వాటన్నిటికీ నేనే తండ్రిని, నేనే పోషకుడిని అన్న మాట ఆయన చెప్తున్నాడు. మేము బ్రతుకుతుంది ధనం వల్ల అంటున్నావు, మేము బ్రతుకుతుంది ఉద్యోగం వల్ల అంటున్నావు, మేము బ్రతుకుతుంది వ్యాపారం వల్ల అంటున్నావు, రంగు కాగితాలు బ్రతికిస్తున్నాయా? ఎవరు బ్రతికిస్తున్నారు? మన జీవానికి ఎవరు కారణం? ఎవరిని మనం నమ్ముకోవాలి, ఎవరిని ఆరాధించాలి, ఎవరిని సన్మానించాలంటే ఆయనే. చాలా కఠినమైన మాట, దేవంతో మాట మాట్లాడాడు. మాట ఆయన ఎందుకన్నాడా అన్న ఆలోచన విధానం మనం చేయగా ఏమన్నాడు ఆయన? మత్తయి సువార్త ఆరవ అధ్యాయంలో ఆయన మాట్లాడుతున్న మాట మనకు అర్థం కావాలి. 24 ఎవరు ఇద్దరు యజమానులకు దాసుడిగా ఉండలేరు, అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించను అన్నారు. ఇద్దరు యజమానులు అట్ట ఇద్దరు యజమానులు ఎట్లా కుదురుతుంది? అందుకే మనకు ఒక రూల్ ఉందిగా, గవర్నమెంట్ ఎంప్లాయ్ రెండో ఉద్యోగం చేయకూడదు. ఒక ఉద్యోగం చేయాలి, ఇద్దరు ఉద్యోగం చేస్తే ఎవరు న్యాయం చేస్తారు? కాబట్టి ఎదికాడున్న భక్తి కూడా ఒకరినే సేవించాలి, ఒక్కరినే సన్మానించాలి, ఒక్కరినే ఆరాధించాలి. ఒకరికే లోపడి ఎక్కడికి లోబడితే కుదరదు అన్నాడు. ఎందుకంటే ఒకరు దేవుడు రెండో వాళ్ళు ఎవరట చూడండి ఏమంటున్నాడు ఆయన, రెండో వాళ్ళు ఎవరట మీరు దేవునికి సిరికి భావాస్తులుగా ఉండన్నారని అన్నారు. ఒకటి దేవుడు, రెండు ధనం అట, సిరియట సంపన్న అవున అవును, దేవునితో సమానంగా మానవుడు చేయిస్తున్నాడు, దేవుని కంటే ఎక్కువగా మానవుడు చేయిస్తున్నాడు, దేవుని కంటే ఎక్కువగా మానవుడు దాన్ని కావాలని కోరుకుంటున్నాడు, దేవుడితో సమానంగా విగ్రహంగా దేవతగా మారిపోయింది. ఇదే కాలం నిరంతరంగా పరీక్ష చేసుకోవాలి, ఇదే కాలం వాక్యపు వెలుగులో నిరంతరంగా పరీక్ష చేసుకోవాలి. బైబిల్లో ఆయన చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉండగా మనకు ఆ క్లారిటీ ఉదయ కాలం అర్థం కావాలి. అలా అర్థం కాకపోతే మనం రేపు నష్టపోతాం, రేపు మనం నష్టపోతాం. కాబట్టి యుగ సువార్త 12వ అధ్యాయం 15వ వచనంలో ఇలా అన్నాడు, ధనము జీవానికి మూలం కాదు, బ్రతకడానికి ధనమే కారణం కాదు, మూడు ధనమే ఆధారం కాకూడదు అన్నాడు. ఎందుకు కాదయ్యా అంటే ఆయన అన్నాడు, పిచ్చుకులన్నీ నాకు లెక్కే, అంతకంటే నువ్వు శ్రేష్టమైన వాడివి అన్నట్టు ఒక మాట్లాడండి. 23వ వచనం ఒక తర్వాత 12వ అధ్యాయం 23వ వచనంలో ఒక మాట్లాడుకోవాలి, ఆహారము కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవా కావా అని అడిగాడు. ఏమన్నాడు ఏమన్నాడు ఆయన 22వ వచనం అంటారు, ఏమి తిండిము అని నీ ప్రాణము గుర్చేయను, ఏమి ధరించుకుందము అని నీ దేహము గుర్చేయను, క్షీణించకూడి అన్నాడు. నీ చింత దేనికోసం, నీ ఆరాటం దేనికోసం, నీ తోపగాడు దేనికోసం? నాకు ఈ మాట చదివిన తర్వాత ఎలా అనిపించింది, జాలి పొట్ట పోషించుకునే ఉద్యోగం కొరకు 20 సంవత్సరాలు చదువుతున్నాం, జాండ్ పట్టను పోషించుకునే ఉద్యోగంలో ఉండటం కొరకు 35 సంవత్సరాలు 40 సంవత్సరాలు అప్లోడైపోతున్నాం. దేని కొరకు? దేని కొరకు? ఏమి తిండము, ఏమి తాగుదము, ఏమి ధరించుకుందము అనే చింత మనల్ని కంప్లీట్ గా మన ఆరోగ్యం దాని కొరకే, మన ఆయుష్ దానికోసమే, మన బలం దానికోసమే, మన జ్ఞానం దానికోసమే, సమస్త మనం దానికోసమే ఇన్వెస్ట్ చేసేస్తున్నాం. ఆయన అంటాడు 23వ వచనంలో, బాబు నేను ప్రశ్న అడుగుతాను, సరిగ్గా ఆలోచించి సమాధానం చేస్తాను. నా ప్రశ్నల్లో క్లారిటీ ఉంది, నీ సమాధానంలో కూడా క్లారిటీ నాకు కావాలి. నా ప్రశ్న ఏంటంటే, చెట్టు ఆహారం గొప్పదా ప్రాణం గొప్పదా అన్నాడు. ఏది గొప్పదే? ఆహారం గొప్పదా ప్రాణం గొప్పదా? ఆహారం ఎంత విలువ, ప్లేట్ మీకు ఎంత విలువ? 60, 80, 100 మీ మళ్ళీ బడాయి భోజనం చేయాలనుకుంటే 400, 500 అంతేగా. కారణం విలువ ఎంత? 1 కోటి, 2 కోట్లు, 10 కోట్లు, 50 కోట్లు కట్టగలవా? కట్టిన ఏది గొప్పది? ప్రాణం గొప్పదయ్యా. అంతేగా రెండమాట ఆయన అడుగుతున్నాడు, వస్త్రము కంటే దేహం గొప్పదా? గొప్పది కాదు, రెండమాట వస్త్రం గొప్పదా దేహం గొప్పదా? వేసుకునే బట్ట, ప్యాంటు, షర్టు, లేకపోతే చీర, అవన్నీ నచ్చేసి ఎంత? 1000, 2000, 3000 మరీ బడాయి బట్టలు వేసుకుంటే 10,000 చీర అంతేనా? నీ దేహం విలువ ఎంత? నీ ముందు విలువ ఎంత? నీ లివర్ విలువ ఎంత? అసలు నీ ఇన్నర్ పార్ట్స్ విలువ ఎంత? నీ అవుటర్ పార్ట్స్ విలువ ఎంత? నీ బాడీ విలువ ఎంత? కోర్టులు కూర్చున్నా దీన్ని తయారు చేయలేదు. అరే నేను 3 కోట్ల రూపాయలు విలువ చేసే దేహం ఇచ్చాను, 1 కోటి రూపాయలు చూసినా సరే సంపాదించలేని ప్రాణం ఇచ్చాను, భూమి మీద నువ్వు బ్రతకడానికి ఆయుష్ ఇచ్చాను, నువ్వు ఉండడం కొరకు పంచభూతాన్ని కోసం పెట్టాను, ఈ పంచభూతాన్ని పెట్టి నన్ను పక్కన పెట్టి, దేహాన్ని ఇచ్చి నన్ను పక్కన పెట్టి, ప్రాణం ఇచ్చి నన్ను పక్కన పెట్టి, వర్షము, సూర్యుడు, ఋతువులు, భూమి సారము, పంట సమస్తాన్ని ఇస్తున్న నన్ను పక్కన పెట్టి ఆ రంగు కలిసి కనుక పడుతున్నావేంటి? నీ చింత అదేం కొరకు? ఎవరు సంపాదించుకోవాలనుకుంటున్నావు? ఏది ప్రాముఖ్యమైన దానికోసం అపోస్తలు కార్యాలకి రంగం అపోస్తలు కార్యాలకి రంగం 14వ అధ్యాయం 17వ వచనం 14వ అధ్యాయం 17వ వచనంలో ఇక్కడ ఒక తెగ పౌలు భాగవాలను పట్టుకొని వారికి దండలు వేసి వారి నూనె ఇస్తూ వారికి దేవతలు పేర్లు పెట్టేసి మూడు మనుషులు కాదయ్యా దేవుళ్ళు కాన్నప్పుడు వాళ్ళంతా అసలు దేవుడు అంటే ఏమనుకుంటున్నారు 17వ వచనం అన్నాడు ఆ టైమును ఆయన ఆకాశం నుండి వర్షము ఫలవంతమైన ఋతువులను దయచేయచ్చు ఆహారం అనుగ్రహించు ఉల్లాసంతో నిరుదయం నేర్పించు నీటి చేతి చేత తన్ని గురించి సాక్ష్యం లేకుండా చేయలేదని దగ్గరగా చెప్పి ఆయన ఏం చేస్తున్నాడు నిన్ను పుట్టించి గాలి కుదిరేశాడా ఉండేలా నిన్ను పోషిస్తున్నాడు నిన్ను పోషించడం కొరకు జ్ఞానం నుంచి ఆహారం పండేటట్లుగా ఆయన ప్రారంభించాడు నిన్ను పోషించడం కొరకు ఋతువులు రప్పిస్తున్నాడు నిన్ను పోషించడం కొరకు వర్షాలు రప్పిస్తున్నాడు నిన్ను పోషించేది ఆయన డబ్బు అంటదేంటి ఉద్యోగం అంటదేంటి వ్యాపారం అంటదేంటి ఏది లేదు లేదండి మీకు ఫైన్ మిస్ అవుతున్నారు నేను ఎందుకు డబ్బు నేను బ్రతుకుతున్నాను అంటున్నానంటే మీకు ఫైన్స్ అర్థం కాలేదు నేను తినాలనుకోండి డబ్బులు లేకుండా ఎవరు తినేస్తారా మేము నాలుగు రోజు వండుకోవాలనుకున్న చేపలు మార్కెట్ లో కేజీ ఎంత అనుకున్నారు 200 మటన్ కేజీ ఎంత అనుకున్నారు 800 కాయగూర రేట్ ఎంత ఉన్నది మీకు తెలుసా పప్పు ముక్కలకు ఎంత అవుతుంది మీకు తెలుసా గ్యాస్ బండ ఖరీదు ఎంతో మీకు తెలుసా అందుకోసమే అన్నాం అంటే తప్ప దేవుడు పోషించడం లేదు అని కాదు అని మనం అంటే ఆయన అరే అబ్బాయి నువ్వు దీన్ని 50 రూపాయలు పెట్టి మార్కెట్ లో కొన్నావు కదా 50 రూపాయలు ఎవరికి ఇచ్చావు ఎవరికి ఇచ్చావు అందుకుంటూ కొంత తీసుకున్నాడు దాన్ని ఆడించిన రైస్ మిల్లుడు కొంత తీసుకున్నాడు దాన్ని పండించిన రైతు కొంత తీసుకున్నాడు కానీ అది ఆ ధాన్యాన్ని పుట్టించిన మాకు నేలకు వాళ్ళకు నేను ఐఎమ్ ద లార్డ్ ఆఫ్ ల్యాండ్ నేనే భూస్వామి నేనే సర్వభూమికి రాజుని నాకు ఏమైనా పండించాను అనుకుంటున్నావా నువ్వు 50 రూపాయలు నాకేమో వచ్చాయనుకుంటున్నావా నేను ఫ్రీగా ఇచ్చాను మధ్యలో దళాలకు చేశాను దళాలకి ఇచ్చిన నాకు ఇచ్చిన ఫీలవుతున్నావేంటి కేజీ చేపలు 200 అనుకున్నావా 200 ఎవరికి ఇచ్చావు ఎవరు వాళ్ళు వేసాడో వారు తీసుకెళ్ళిపోయాడు వారు వాళ్ళు వేసేందుకు దాని ఖరీదు 200 ఆ చేపలు పుట్టించి వాడు దాన్ని పోషించిన వాడు ఆ చిన్న మలకంట చేప ఈ రోజు నీ చేతిలోకి వచ్చిన తర్వాత 2 కేజీలు 3 కేజీలు చేప ఏంటి కదా ఎవరు దాన్ని పోషించాలనుకున్నావు నేను నాకేం ఇచ్చాను మీ తండ్రికి రోగాలు లేనప్పుడు వాళ్ళు ఎలా పోషించారు ఉద్యోగాలు లేదు మీ తండ్రిలో మీ తాతలు ఎలా బతికారు నేను పోషించాను నన్ను సన్మానించాను నన్ను ఆరాధించాను నన్ను కనపరచాలి ఎవరు ఇగ్రేజ్ వాళ్ళకి దాసులుగా ఉండకూడదు దేవుడికి సిరికి దాసులుగా ఉండలేదు అని ఆయన ఖచ్చితంగా మాట్లాడుతున్నారు కాబట్టి ఇక్కడ ఆయన మాట్లాడుతున్న మాటలు ఎందుకు మనం ధనము జీవానికి మూలం కాదా అంటే కాదు అన్నాడు ఎందుకు కాదయ్యా అంటే ఆయన అన్నాడు నీ తలవింపులన్నీ నా లెక్క నీ దేహం నాది నీ ప్రాణం నాది నువ్వు ఆ పుచ్చుకులు కంటే శ్రేష్టమైన వాడివి అన్నాడు రెండో మాట ఆయన అంటే నువ్వు ఆ ప్రాణం దేహం విలువైన ప్రాణాన్ని విలువైన దేహాన్ని ఇచ్చిన వాళ్ళు వస్త్రం ఇదంత ఆహారం ఇదంత కాబట్టి నేనేమి పోషకుని అంటాడు 24వ వచనం చూడండి ఏమంటున్నాడు 24 కాకులు పండిట విచారించి చూడండి అది విత్తము అది కోయము వాటి గెలుపు లేదు కొట్టు లేదు విత్తడం ఎవరి పని నీరు చేస్తున్నావు కోడి ఎవరి పని నీరు చేస్తున్నావు గిరిజలో దాచుకొని ఎవరి పని నువ్వు చేస్తున్నావు కొట్టలో కోడి తోడుగులో కూర్చుకొని ఎవరి పని నువ్వు చేస్తున్నావు అంటే ఇట్లా నేను చెప్పిన మాట వెనుక నచ్చినట్టుగా నువ్వు చేసి పాపం తెచ్చుకొని చాపం తెచ్చుకొని ముదుగు చెమట కాల్చి ఆహారం పండించి తినాల్సిన కర్మ వచ్చింది నీకు నువ్వు ఎలా చూడా సరే నువ్వు చేసిన తప్పు తెలుసుకోవాలి కదని చెప్పి నీకు నేను ముందే పోషించుకోవడం అనేది నీకు ఆ నేను ఆ తాపంగా కష్టంగా ఇస్తే దాన్ని నీవేంటి ప్రొఫెషన్ అంటావు దాని నిజమైన డిగ్రీ అంటావు, దాని నిజమైన ఐడెంటిటీ అంటావు. తప్పు చేసావు, దేవుడు పడేసావు. దేవుళ్ళు మంచి దొంగలు తెచ్చుకోవాలా? దేవుళ్ళు బయటకు రావాలి, అడిగి చేయాల్సింది కానీ దేవుళ్ళు మంచి దొంగలు తీసుకోవాలా? ఇప్పుడున్న ఈ నేరస్తుడికి అంటే, ఇప్పుడున్న తులసికి అంటే ఐఎమ్ ద పాపర్ అందించుకోవాలి. అక్కడ తప్పు ఎప్పుడు బయటకు రావాలి? అది చెప్ప నువ్వు తప్పు చేస్తో, నువ్వు పాపం చేస్తో, నువ్వు అతిక్రమించో, దానికి నువ్వు శిక్ష అనుగ్రహించావు. ఏం చేయాలి? ఎంత తొందరగా ఈ శిక్ష అనుభవించో ట్రై చేయాలి. ఎంత తొందరగా ముందు బయటకు వచ్చేద్దామో ట్రై చేయాలి. అంతేగాని అక్కడ పాటిపోతున్నావేంటి అసలు ఆయన? అయినా ఎన్ని వేల జాతుల పక్షుల్లో ప్రతి ఏదైనా ఉద్యోగం చేస్తుందా ఆలోచించు. ఏదైనా బడికెళ్ళి తాటాలు నేర్చుకుంటుందా ఆలోచించు. ఏదైనా వ్యాపారం చేస్తుందా ఆలోచించు. కానీ ఎందుకు ఏదైనా ముందుకు చెప్తుందా? మరి ఎలా చెప్పుకుంటున్నాయి? ఐఎమ్ ద ప్రొవైడర్, నేను పోషిస్తున్నాను, నేను పోషిస్తున్నాను. ఇంట్లో కుక్కను రెండు చూడదు పోషించడం అంటే అంత కష్టం. ఒక ఆయన అన్నాడు, అన్నా మా కుక్కలకి నెలకయ్యే ఖర్చు 5,000 నుంచి 6,000 అన్నాడు. దైనికి ఇందాక తీసాడు కుక్కకి 5 నుంచి 6,000 అయితే ఇన్ని కుక్కను పోషిస్తున్నాడు ఆయన, ఇన్ని సింహాన్ని పోషిస్తున్నాడు ఆయన, ఇన్ని ఏడుని పోషిస్తున్నాడు, ఇన్ని ఇంటిని పోషిస్తున్నాడు, ఈ సర్వ సృష్టిలో ఉన్న జీవరాశులన్నింటిని పోషిస్తున్నాడు. ఎంత అవ్వలేదు ఆయన? మీ ఇంట్లో ఉన్న కుక్క, మీ ఇంట్లో ఉన్న గేదె పుష్టిగా ఆరోగ్యంగా ఉంటుందా? అడవిలో ఉన్న గేదె ఆరోగ్యంగా పుష్టి ఉంటుందా? అదే బాగుంటుంది. మనం పోషిస్తే పక్క తిప్పిపోయి ఏగల బాగుంటుంది కూర్చుంటే. ఆయన పోషిస్తే, ఆయన పోషిస్తే ఎలా ఉంటుందో ఆయన మాట్లాడుతున్నాను. ఒకటి, జీవరాశిని పోషిస్తుంది ఎవరు? నేను. 28 వచ్చిందని ఇంకొక మాట అన్నాడు, నేడు పొలంలో ఉండి రేపు పెళ్లిలో వెలువడు అరణ్యకర్తిని దేవుడిలా అలంకరించే ఎడలా? 27 ఉన్నాడు, పువ్వు ఎలా విడిచినో ఆలోచించండి. అది కష్టపడం, అది వరకు అయిన సమస్త వైభవంతో కూడిన సులువు మనసైతే వీటిలో ఒకదాని వలన అలంకరింపబడలేదని మీకు చెప్తున్నాను. ఆయన మేడలు, అరే బాబు నువ్వు బట్టలు కావాలి, కాస్ట్యూమ్స్ కావాలి, డిజైన్ డిజైనర్ గా ఉండాలని మీకు ఆశపడుతున్నావు. చరిత్రలో ఒక పెద్ద రాజు ఉన్నాడు, ఆ రాజు కంటే ఎక్కువ సంపాదించిన ఎవడూ లేడు. ఆ రాజు ఏంటంటే ఊళ్ళో నుంచి దిగాలేసుకుని బంగారం, ముక్కుకి బంగారం, చెవిటికి బంగారం, చెవిటికి బంగారం, ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ బంగారం పెట్టేసుకున్నాడు. అలాంటి రాజుకి కూడా గడ్డి పువ్వుకున్న అమ్మ రాలేదు. గడ్డి పువ్వును అలంకరించింది నేను, సులువును అలంకరించింది తనకు తాను. నేను అలంకరించింది ఎంత అందంగా ఉందో, మనుషులు అలంకరించుకుని ఎంత ఎంత క్లీన్ పోయిందో నువ్వు ఆలోచించు అంటాడు. అంటే ఏమంటాడు, అంటే ఏమంటాడు, నేడు పొలములు ఉండి రేపు పూలు వేయకూడదు, అడవి గడ్డిని దేవుడి లాగా అలంకరించి అల్ప విశ్వాసులరా, నీకు మనకి ఎంతో నిత్యముగా అవసరం ఇచ్చింది కదా. చాలా పేరేదో మాట. ఒకటి, దేవుడు యేసు మనల్ని ధనవంతులు చేయడానికి రాలేదా? లేదు, ఆత్మీయ ధనవంతులు చేయడానికి వచ్చాడు. రెండు, ధనం జీవానికి మూలం కాదా? కాదు, నీదే మూలం. ఆయన ఎందే పక్షులు, ఆయన ఎందే జంతువులు, ఆయన ఎందే దృష్టి, ఆయన ఎందే నీళ్ళు ప్రవర్తిస్తున్నావు. కానీ అయిపోయింది మీరన్నమాట. ఇందుకే దేవుళ్ళ ధనవంతుడు అంటే ఎవరు, లోకంలో ధనవంతుడు అంటే ఎవరు చెప్పాల్సిన పనులుగా అందులో చాలా మంది ఉన్నారు. ఇది దేవుళ్ళ ధనవంతుడు ఎవరంటే 29 వచ్చిందని చదువుకున్నాం. 29 నుంచి 33, 29 నుంచి 33. నేను తాను ఏది చెందినో, నేను సాయుధము అని విచారించుకునే అభిమానం కలిగి ఉన్నకునే ఈ లోకపు జనమని అన్నిటినీ లోకంలో తరలించని మాట్లాడుతున్నాను. ఇది కావాల్సిన రెండు కోరిన ఒక ఎందుకంటే ఆయన సాధ్యమని అతికండి చెప్తాను. దానితో కూడా ఇది మీకు అనుగ్రహించబడిను. ఏం పొందుకోవాలి? ఆయన రాజ్యం పొందుకోవాలి. ఏం పొందుకోవాలి? ఆయన్నే పొందుకోవాలి. 32 భయపడుతుంది, నీ రాజ్యం అనుగ్రహించుకో నీ తండ్రికి ఇష్టమయ్యను అని అంటున్నాడు. ఏం ఇవ్వాలనుకుంటున్నాడు? రాజ్యం ఇస్తాను అంటున్నాడు. చెడు ముందా భయపడకు. మీకు రాజ్యం అనుగ్రహించడం మీ తండ్రికి ఇష్టమైనది. మీకు కలిగిన వాటిని అన్ని ధర్మం చేయండి. ఆ రాజ్యం కావాలి ఏం చేయాలి? ఆ రాజ్యం కావాలి ఏం చేయండి? ఇక్కడున్న దానాన్ని వద్దు అనుకోవాలి. ఆస్తిపాస్తుల్ని వద్దు అనుకోవాలి అన్నాడు. మీకు కలిగిన వాటిని అన్ని ధర్మం చేయండి. ఆ తర్వాత పాత గిరని సంచులు రెండో మాట పరలోకమందు అక్షయ ధనము సంపాదించుకుంది అంటే ఎవరు ఎవరంటే పిల్లరా ఆయన రాజ్య వారసులు, ఆయన రాజ్యంలో స్థానం సంపాదించుకున్నవారు. ఆ రాజ్యంలో స్థానం సంపాదించుకున్న వారు చిన్నమందే కొద్దిమందే ఎలా ఉంటారట? వారు పరలోక సంబంధులుగా ఉంటారు. వారు పరలోకం కొరకు కోరుకుంటారు. వారు ధర్మం చేస్తారు. వారు అక్షయ ధనాన్ని సంపాదించుకుంటారు. ముఖ్య నాలుగు మాట అన్నాడు, మీ ధనం ఎక్కడ ఉందినో అక్కడనే మీరు ఉన్నారు. మీరు లోకంలో ధనవంతుడు అయితే లోక సంబంధిగానే ఆలోచిస్తారు. మీరు పరలోకంలో ధనవంతుడు అయితే పరలోక సంబంధిగా ఆలోచిస్తారు. మీరు ఎక్కడ ధనవంతుడు, ఎవరి విషయంలో ధనవంతుడు, ఏ విధంగా ధనవంతుడు నువ్వు ఆలోచించుకో అంటున్నాడు. రాసిన మొదటి పత్రిక 6:15 ఇహమందు భూలోకమందు మనుషుల దృష్టిలో ఇహమందు ధనవంతులైన వారు గర్విస్తూ కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుక సుఖముగా అనుభవించడానికి సమస్త మనకు ధారాళంగా దయచే దేవి అండి నమ్మిక ఉంచుకొని ఆజ్ఞాపించు. ఆజ్ఞాపించాలని చెప్పాలా? గట్టిగా చెప్పు అన్నాడు. గుర్తుండేలా చెప్పు అన్నాడు. వాడి నుంచి చెప్పు అన్నాడు. ఏమని ఏమని? అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచుకు దేవుని అండి నమ్మికించు. నీ పోషకుడు దేవుడు తప్ప ధనం కాదు. ఈ మాట బల్ల బుద్ధుని చెప్పు అన్నాడు. వారు వాస్తవమైన జీవులను సంపాదించుకొని అన్నాడు. ఏది వాస్తవమైన జీవితం? ఇది వాస్తవమా? అంతా మాయ, అందరూ మాయ, అంతా మోసం మనమే అంటున్నాగా. ఇది కాదు రాబోయే జీవం. వాస్తవమైన జీవులను సంపాదించుకొని రాబోయే కాలంలో మంచి పునాది తమ కోసం నేర్చుకొచ్చు మేలు చేయవారు. చక్రుని అను ధనం గలవారు, ఔదార్యం గలవారు తమ ధనములో ఇతరులకు పాలించేవారే ఉండవాలని వారికి ఆజ్ఞాపించు. మెల్లగా చెప్పదు, గట్టిగా చెప్పు, బల్లం మీద చెప్పు, రెండు చేతులు గట్టిగా చేసి చెప్పు. ఏం చెప్పాలి? ఏం చెప్పాలి? ధనం చక్రియలు అని ధనం, ధనం నేను చేసి పూర్చుకోవాలి. రాబోయే కాలానికి మంచి పునాది వేసుకోవాలి. ఔదార్యం చూపించాలి. తమ ధనంలో ఇతరులకు పాలించేవారే ఉండాలి అంటున్నారు. ఎవరు దేని మీద ధనవంతులు? ఎవరు దేని మీద ధనవంతులు? ఎవరు ధన్యులు? ఎవరు అన్యులు? ఎవరు ఎదుగువారు? ఎవరు తెలివైన వారు? చాలా విషయాలు మాట్లాడతారు ఇక్కడ. అన్ని విషయాలు చెప్పడానికి సమయం కాదంటే అందించడానికి ముందు రెండు మాటలు అక్కడే చూపించేసి ముందు వెళ్ళిపోతారు. లోకస్ వర్త పన్నెండవ లోకస్ వర్త పన్నెండవ అధ్యాయంలో తెలియచ్చు. అయితే దేవుడు వెళ్ళిన వాడ ఎవరిని ఎవరిని ధనవంతుని ఎవరిని ధన కొరకు కూర్చుకునేవాడిని ఎవరిని అస్థిరమైన ధనముతో నమ్మిక ఉంచేవాడిని ఎవరిని ఏమి తిందునో ఏమి తాగుదమో ఏడు కూర్చునేవాడిని ఎదురువారా అంటున్నాడు. ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సిద్ధపరచుకుంటే ఎవరు అవుతుంది? అన్ని పోతేనే అంతా తోడిపోయినా వెర్రివాడిగా వెళ్ళిపోతావుగా. వెర్రివాడా అన్నాడు. మరి జ్ఞానులు ఎవరు, ధనులు ఎవరు అంటే కిందకు వస్తే అంటాడు 37. ప్రభు నుంచి ఏ దాసులు మనకుగా ఉంట, ప్రభు నుంచి ఏ దాసులు మనకుగా ఉంట కనుగొను ఆ దాసులు ధనులు. దేవుని దాసులు ధనులు, ధనానికి దాసులు వెర్రివాడట. దేవునికి దాసుడు ధన్యులు, ధనానికి దాసుడు వెర్రివారు. ధనం కొరకు అరువు చాచేవారు వెర్రివారు. దేవుని కొరకు మనకోగా ఎదురు చూసేవారు ధన్యులు అన్నాడు. 38 వచ్చిన మరియు అతను రెండవ జామును వచ్చినను, మూడవ జామును వచ్చినను ఏ దాసుడు మనకుగా ఉండటం కనుగొను ఆ దాసుడు ధన్యులు. దేవుని దాసుడు ధన్యులు, దేవుని పిల్లలు దాన్ని నాది మూడవ ఎవరి ప్రభు నుంచి కూడా అలాగ చేర్చుట కనుక ఆ దాసులు ధన్యులు ఆ దాసులు ధన్యులు ఉపయోగించాడు. నీ నడాలు కట్టుకున్నది నీ దీపాలు వెలిగించుకునేవి మరణం కట్టుకో దీపం వెలిగించుకో మనకుగా ఉండు ప్రభు ఎప్పుడొస్తాడు ఎదురు చూడు ప్రభు వచ్చిన కలుసుకోవడానికి ఆశగా నిలబడు దాని కొరకు ఆశపడు అంటాడు. ఆ దాసులు ధన్యులు అలాంటి వాడు ధన్యులు అంటాడు. మనం ధన్యమా మనం ఎదువల్మా మనం దేవుని దాసులమా మన ధనానికి దాసులమా మన పరలోక సంబంధులమా మన దూలోక సంబంధులమా దేవుని దగ్గరికి వచ్చి దేవుని దగ్గరికి వచ్చి అయ్యా నాకు ఆస్తి పంచిపెట్టు అని అడుగుతున్నామా లేకపోతే దేవుని దగ్గరికి వచ్చి నీవే నా ఆస్తి అని దేవుని పొందుకుంటున్నావా దేవుని దగ్గర నుంచి ఏమైనా కావాలని ఆశపడుతున్నావా దేవుడే కావాలని ఆశపడుతున్నావా చాలా విషయాలు ఆయన ఇక్కడ ప్రస్తావిస్తుండగా మనం ఎలా ఉన్నాము మన పరిస్థితి చూడటం మనిషిని ఒక మాట అక్కడ ఎలాగ అన్నాడు మనందరికీ బాగా గుర్తుండే మాట అన్నాడు దేవన్నాడు ఆయన 47 తన యజమాని చెట్టు జరిగి ఉండి చిత్తపడక అతని చెట్టును జరిగింపక ఉండే దాసునికి అనేకమైన దెబ్బలు పదను అన్నాడు. ఎన్నత అనేకమంటే ఎవరికి యజమాని చెట్టు నిరిగి అలా చేయకపోతే బైబిల్ సత్యాలు మనకు తెలుసు బ్రతుకులోకి మాత్రం వాటిని తీసుకోకపోతే అనేక దెబ్బలట అనేక దెబ్బలట కలిసి పిల్లరా మనం ఏడుగలిగా కాక మనం ధన్యులుగా ఉండాలి మనం దేవునికి మనం ధనానికి దాసులుగా కాక దేవునికి దాసులుగా ఉండాలి. అది మూల వాక్యం చదువుకున్నావా దేవుని ఏడు ధనవంతులు కాక తన కొరకు సమకూర్చుకున్నవాడు వెర్రివాడిగా ఉందని చెప్పాను. ప్రభు ఈ మాటలను మన వీటిలో తలింపు చేయడం కాక ఆమె
చక్కని వాక్య సందేశం అందించినటువంటి సహోదరునికి ప్రత్యేక వందనాలు. ఈ ఉదయకాల సమయం అందు ఏ విధంగా మనం ధనవంతులు కావాలనో అనే విషయాన్ని క్లుప్తంగా వివరించి మనకి జ్ఞానాన్ని కలిగించినటువంటి దేవునికి ప్రత్యేక వందనాలు. చిత్తప్రేమ వాక్యం ఫలించలాగిన అదే విధంగా మహేష్ యొక్క ఆరోగ్యం కొరకును ప్రయాణంలో వెసులుబాటు ఉద్యోగంలో వెసులుబాటు కొరకును సంపూర్ణంగా ఆయన పరిచర్యకు వాడబడుకును ఆయన కుటుంబం కొరకును ప్రార్థించవలసిందిగా మన మధ్యలో ఉన్నటువంటి ప్రవీణ్ గారిని
కోరుచున్నాం. సర్వశక్తి కృపాదయగల మా తండ్రి స్తోత్రం స్తోత్రం తండ్రి దేవ మమ్మల్ని ఎంతవరకు నైనా సుద్దివేళకలో ఉంచినాను తండ్రి దేవ మీ మాటలు వినటకునైనా మీరు ఇచ్చిన అవకాశం కట్ట మీకు స్తోత్రం స్తోత్రం తండ్రి అవును తండ్రి దేవ మేము ఈ లోకంలో నేను ధనవంతులుగా ఉండటం నేను తండ్రి ప్రయాసపడుతున్నాను నాయన తండ్రి దేవ సహాయం తెచ్చింది తండ్రి జ్ఞానాన్ని తెచ్చింది అడుగుతున్నాను నాయన తండ్రి మీ యొక్క రాజ్యంలో నేను తండ్రి ధనవంతులుగా జీవించినప్పుడు నేను తండ్రి ఈ యొక్క లోకంలో తండ్రి మీ గుడి విధంగా నేను తండ్రి కష్టపడుతున్నాను తండ్రి దేవుడు తెలివి జ్ఞానం తెచ్చుకుని అడుగుతున్నాను దేవ కృప చూపండి సహాయం తెచ్చుకోండి తండ్రి దేవ మీ పట్ల నేను తండ్రి దేవ మీ పట్ల నమ్మకంగా నేను తండ్రి ఈ లోకంలో జీవించే భాగ్యాన్ని మాకు దయచుకుని అడుగుతున్నాను తండ్రి కృప చూపండి దేవ సహాయం తెచ్చుకుని నేను తండ్రి అవును తండ్రి మీరు మా శరీరంలోని తండ్రి తలవెంటకు సైతం దేవ లెక్కేచ్చాడు గొప్ప దేవ నాన్న తండ్రి మా పట్ల నాన్న తండ్రి ఎంతో శ్రద్ధ కలిగినటువంటి దేవుడు నాన్న తండ్రి అధికముగా పెరిగించిన దేవుడు నాన్న తండ్రి అందులోని స్తోత్రం 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 తండ్రి దేవ కృప చూపండి తండ్రి సహాయం చేయండి తండ్రి మమ్మల్ని అందరినీ నాన్న తండ్రి దేవుని ప్రణాళికలో ఉంచుకొని అడుగుతున్నాం నాన్న తండ్రి దేవ ఏ ఒక్కరిని కూడా నాన్న తండ్రి ధృవీకరించుకుని నాన్న తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి మీకు ఒక రాజ్య వారసులుగా ఒక దేవ సహాయం చేయండి దేవ కృప చూపండి నాన్న తండ్రి అవును తండ్రి దేవ మేము వేరే వాళ్ళమై ఉంటున్నాం నాన్న తండ్రి ఈ లోకం పట్ల నాన్న తండ్రి ఆశ కలిగి జీవిస్తూ అన్న వారమై ఉంటున్నాం నాన్న తండ్రి దేవ సహాయం తెచ్చండి దేవ కృప చూపండి నాన్న తండ్రి దేవ మీరే మాకు జ్ఞానాన్ని దయచుని అడుగుతున్నాం నాన్న తండ్రి నిజమైన జ్ఞానం ఏదని తెలుసుకుంటే జ్ఞానం మీరు మాకు దయచుని అడుగుతున్నాం దేవ కృప చూపండి సహాయం తెచ్చండి తండ్రి దేవ మీరు బిడ్డ మాట్లాడుతూ విధానాన్ని బట్టి మీకు స్తోత్రం 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 తండ్రి. బావా మహేష్ సార్ గారిని మీరు ఆశ్రమం విధించుకున్నారు చాలా తండ్రి. బావా నాయన తండ్రి మీ పట్ల ప్రయాస కలిగిన తండ్రి, ఈ లోకంలో నేను తండ్రి పరిచర్య చేస్తున్నారన్న తండ్రి, అప్పుడు మీ కాపుదలను దయచేసి మరుగుతున్నాను తండ్రి. వెళ్ళి చిన్న సమస్త ప్రదేశాల్లో నాయన తండ్రి దాని కాపుదలను దయచేయండి తండ్రి. ఆయనకు ముందుగా తండ్రి మీరే వెళ్ళమని అడుగుతున్నాను నాయన తండ్రి, సహాయం చేయండి తండ్రి. మీ బిడ్డలు నాయన తండ్రి ఎక్కడెక్కడ మాట్లాడుతుంటే వాళ్ళ కొలుచుండగా నాయన తండ్రి, మీరే వాడి ద్వారా మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి. కృప చూపండి, సహాయం చేయండి తండ్రి. ఎక్కడికి ఉన్న తండ్రి మీ బిడ్డల కన్నా మీరే దూరంగా వాడుకుని అడుగుతున్నాను తండ్రి. ఆ బిడ్డ ద్వారా మీరే మాట్లాడమని అడుగుతున్నాను తండ్రి, సహాయం చేయండి, కృప చూపమని తండ్రి. వెళ్ళి చిన్న ప్రదేశాల్లో నాయన తండ్రి, ఆ యొక్క ప్రదేశంలో ఏదైనా సమస్య ఉన్నట్టయితే నాయన తండ్రి, అక్కడ సమస్యలు దేవుడు పరిష్కరించమని అడుగుతున్నాను, కృప చూపని సహాయం చేయండి తండ్రి. మీ బిడ్డ తండ్రి ప్రతి ఒక్కరు నాయన తండ్రి వినటం విశ్వాసం కలుగుతుంది మీరు తెలియజేస్తున్నాను తండ్రి. మీ బిడ్డ తండ్రి అక్కడ మీ యొక్క వాక్యాన్ని ప్రకటిస్తుండగా నాయన తండ్రి, మీరే మాట్లాడమని అడుగుతున్నాను, కృప చూపని సహాయం చేయండి తండ్రి. ప్రతి ప్రదేశంలో నాయన తండ్రి, ప్రతి ఒక్క కలయికలో నాయన తండ్రి, మీరే నాయన తండ్రి అక్కడ కార్యాన్ని జరిగించుకుని అడుగుతున్నాను, కృప చూపని సహాయం చేయండి తండ్రి. ఏదో రెండు తెలుగు రాష్ట్రాలు తండ్రి, మీరు పరిచయం చేస్తున్నాను తన ప్రాణాలు తోడుగా తండ్రి, చేస్తున్న ప్రాణాలు దేవుని కాపుకొని తెచ్చాను అడుగుతున్నాను నేను తండ్రి. వారి మంచి ఆయుష్ ఆరోగ్యాన్ని శాంతి సమాధానం తెచ్చాను తండ్రి. ప్రాణాలు చేస్తున్నాను నేను తండ్రి, ఎటువంటి అలసట రాకుండా నేను తండ్రి, మీరు నేను తండ్రి ఉత్తేజాన్ని తెచ్చామని అడుగుతున్నాను తండ్రి, శక్తిని తెచ్చామని అడుగుతున్నాను. ఒక్కరికి చెప్పండి తండ్రి, మాట్లాడుతుండగా నేను తండ్రి, వారి యొక్క జ్ఞానం చెప్పిన కాకుండా తండ్రి, వారి నుంచి తానుసారంగా జరిగించడానికి దేవుని సహాయం తెచ్చండి, కృప చూపండి నాయన తండ్రి. విధమైన వాక్యం నాయన తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలు నాయన తండ్రి ఫలించలాగా దేవుని ఆశయం జీవించండి, కృప చూపండి నాయన తండ్రి. మీ యొక్క మాటలు నాయన తండ్రి భక్తంగా పోకుండా నాయన తండ్రి, ప్రతి ఒక్కరి హృదయాలు తండ్రి మీరు తగులపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రతి ఒక్క బిడ్డ నాయన తండ్రి అక్కడ వాక్యం చెప్పుకున్న నాయన తండ్రి ఫలించలాగా దేవుని ఆశయం జీవించండి, కృప చూపండి సహాయం చేయండి నాయన. అలాగే మహేశ్వర గారి కుటుంబాలు ఆశయం జీవించండి తండ్రి, వారి పరిచయంతో వెలిచండి నాయన తండ్రి, వారి కుటుంబం తండ్రి మీ యొక్క చేతులకు అప్పటించుకుంటున్నాను, సహాయం చేయండి తండ్రి. వారికి అవసరం లేదైతే ఉన్నతలు వాటన్నిటి మీరు తీర్చుకుని అడుగుతున్నాను తండ్రి. అలాగే మహేశ్వర్ గారితో పాటు ఆయన ఎవరైతే వెళ్తున్నారు తండ్రి, వారిని మీరు జ్ఞాపకం చేసుకున్నాను తండ్రి. వారికి దేవుని కాపుగా చేయండి తండ్రి, వారికి వారి కుటుంబాన్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను తండ్రి. సహాయం చేసిన కృపణ తండ్రి, జరిగినటువంటి కార్యక్రమం అని తండ్రి, కేవలం మీరు మాత్రమే జనపరమని కీర్తి పొందుతున్నామని ఇంకా జరగబోతున్న కార్యక్రమం ఆయన మీ చేతులు అప్పించుకుంటూ త్వరగా రాను నేర్చుకు స్పష్టంగా కొంచెం పిల్లకండి. ఆమె
ప్రైజ్ లాడ్మన్న ప్రార్థించినటువంటి సహోదరునికి ప్రత్యేక వందనాలు. మన మధ్య కొన్ని విజ్ఞాపనలు ఉన్నాయి. విజ్ఞాపన ప్రార్థనలో మొదటి విజ్ఞాపన ప్రార్థనలో ఏసై పాల్ గారు ముందుకు నడిపిస్తారు. ప్రైజ్ లాడ్ పాల్
సార్.
వందనాలు.